శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము సిలువ మరణము ఎలా ఉంటుంది. మూలవాక్యము లూకాసువార్త 22:39-44.
లూకాసువార్త 22:39-44. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నిశ్చితమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందులు వలె ఆయను. వైద్యుడైన లోక పరిశుద్ధాత్మ దేవుడు వైద్యుడైన లోక ద్వారా ఈ సందర్భాన్ని రాయిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన మాట లేదా మనం ఆలోచించాల్సిన ఒక మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన వాడుకు చొప్పున ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఏకాంత ప్రాంతానికి వెళ్ళటం, కొండ మీదకి వెళ్ళటం, అరణ్యానికి వెళ్ళటం, అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆయన ఒంటరిగా దేవునితో గడపటం అన్నది ఆయన మనకు చూపిన మాదిరి. అది ఆయనకు వాడుక. చాలా ప్రాముఖ్యత ఆయన ప్రార్థన జీవితానికి ఇచ్చారు. అయితే ఇక్కడ అంటారు ఆయన ప్రార్థన సిలువ శ్రమలకు ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ప్రార్థన ఎలా ఉందంటే చాలా వేదన పడి ప్రార్థన చేస్తున్నారు. చాలా వేదన పడి ప్రార్థన చేస్తున్నారు. బైబిల్లో లేకపోతే సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు నెగిటివ్గా చేసిన ప్రార్థన ఏదైనా ఉందంటే ఇదే. ఎప్పుడు కూడా ఆయన ప్రార్థనలో వద్దు, కాదు, కూడదు అన్న మాటలు ఆయన ప్రార్థనలో వినబడవు. మనకి మీట్లో పెట్టుకోవాలి. పేపర్లు తిప్పుతున్న సౌండ్ కూడా వస్తుంది, మీట్లో పెట్టుకోండి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకోసం వచ్చారు? ఆయన ఈ లోకానికి ఎందుకోసం వచ్చారు? ఆయన ఈ లోకానికి రావటంలో చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రాముఖ్యమైన కారణం పాప పరిహారార్థ బలిగా తన్ను తాను సమర్పణ చేసుకోవటం, లోక పాపాలు మోసుకొని పోవటం, ప్రజలందరినీ రక్షించడానికి రక్షణ కార్యం ఆయన జరిగించటం. ఎందుకోసం ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ గిన్నె, ఆ శ్రమలు, వాటి నుంచి తప్పించబడాలని ఆయన ప్రార్థన చేయడం విచిత్రంగా కనబడుతుంది. అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన వచ్చింది సిలువ శ్రమలు పొందడానికి, ఆయన వచ్చింది పాప పరిహారార్థ బలి చేయడానికి, కానీ ఆయన దారి నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దాని నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వద్దు, నా వల్ల కాదు, నేను తీసుకోలేను, ఈ పాత్ర నా వద్ద నుంచి తొలగించు, ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు అన్న మాట అనటం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఆయన సంపూర్ణ మానవుడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన దైవమానవుడు, కానీ ఆ సిలువ శ్రమలో యేసుక్రీస్తు ప్రభు ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు కాబట్టి ఆయన సిలువ మీద వేదన పొందలేదు, శ్రమ పొందలేదు, కష్టపడలేదు అనుకుంటే పొరపాటే. ఒక సగటు మానవుణ్ణి సిలువేస్తే ఎంత వేదన పొందుతాడో యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ ఇసుమంతా కూడా తక్కువ కాకుండా అంతే వేదన పొందారు. ఆ శ్రమలను ఆయన పొందబోతున్న ఆ శ్రమలను ఆయన తలంచుకున్నప్పుడు ఆయన వల్ల కావటం లేదు, ఆయన ఆ శ్రమలోకి వెళ్ళలేకపోతున్నాడు. దాన్ని తప్పించి మరి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆ శిలువ ఎంత భయంకరమైందో, ఆ శిలువ శ్రమ ఎంత కష్టమైందో ఆ విషయం ఆయన తలపోసుకున్న తర్వాత 44వ వచనంలో ఆయన ఎంత ప్రెజర్లో ఉన్నాడో, ఆయన ఎంత తీవ్రతలో ఉన్నాడో, ఎంత వేదనలో ఉన్నాడో 44వ వచనం వివరిస్తుంది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆ రెండు పదాలు మనసులో పెట్టుకోండి, వేదన పడి ఆతురముగా. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అందుకు ఒక భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు శరీరంలోంచి వచ్చే చెమట రక్తంతో కలిసి వస్తుంది. అంతగా ఆయన నరాలు చిట్లు పోతున్నాయి, అంతగా ఆయన చెమటలోంచి రక్తం బయటకు వచ్చే అంత ప్రెజర్లో ఆయన ఉన్నాడు, అంత వేదనలో ఆయన ఉన్నాడు, అంత బాధతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. ఇందుకు ఏంటి సిలువ మరణం, సిలువ మరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సిలువ మరణంలో ఎలాంటి పరిణస్థితులు ఉంటాయి, ఏమని బైబిల్ చెప్పింది అని కొన్ని విషయాలు మనం పరిచయంగా ఉదయకాలం చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో దేవుడే నేరానికి శిక్షలను డిఫైన్ చేశాడు. ఆయనే లార్డ్ మెకాలే, ఇండియన్ పెనల్ కోడ్ రాయడానికి లార్డ్ మెకాలే నేరాలు శిక్షలు రాశాడు ఆయన. కానీ ఆయన రాసిన నేరాలు శిక్షలను తీసుకొస్తే మోషే ధర్మశాస్త్రంలో దేవుడు నేరాలను డిఫైన్ చేశాడు, శిక్షలు డిఫైన్ చేశాడు. దీని నుంచే ఆ క్రైస్తుడైన లార్డ్ మెకాలే ఇండియన్ పెనల్ కోడ్ రచించడానికి కారణమైంది. బైబిల్లో ప్రతి నేరాన్ని ఆయన వివరిస్తూ వచ్చాడు, నేరానికి శిక్షలు వివరిస్తూ వచ్చాడు. అయితే ఆ శిక్షల్లో ఒక రెండు శిక్షలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 21వ వచనం, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 21వ వచనము ఇలా చూస్తున్నాం. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను, అట్లు ఆ చెడుతనము మీ మధ్య నుంచి పరిహరించదువు. ఎవరైనా సరే 20వ వచనంలో వివరణిస్తాడు, ఎవరైనా సరే కుమారుడు మొండివాడే అమ్మా నాన్న మీద తిరగబడితే, అమ్మా నాన్న మాట వినకపోతే అలాంటి మొండుని ఏం చేయాలంటే రాళ్ళిచ్చి కొట్టి చంపేమన్నాడు దేవుడు. రాళ్ళతో కొట్టి చంపటం ఒక రకమైన మరణశిక్ష. ఇంకా కిందకు వెళ్తే 22వ వచనంలో మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసినడలా, అతని శవము ఆ రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. రెండవది సిలువ మరణం అన్నది కూడా కనబడుతుంది. కాబట్టి బైబిల్లో మరణశిక్షల్లో రెండు రకాల మరణశిక్షలు ఈ రెండు వాక్యాలు చూస్తున్నాం. ఒకటి రాళ్లతో కొట్టి చంపటం, రాళ్లతో కొట్టి చంపిన సందర్భాలు స్టెఫన్ సందర్భాన్ని మనం చూస్తాం. పౌలు భక్తుని కూడా రాళ్లతో కొట్టి చనిపోయడానికి నిలిపోతారు. కాబట్టి రాళ్లతో కొట్టి చంపేయటం అది చాలా ఘోరంగా ఉంటుంది, ఆ చావు చాలా ఘోరంగా ఉంటుంది. ఒకేసారి కత్తితో పొడి చంపడం వేరు, లేకపోతే తుపాకీతో షూట్ చేసి చంపడం వేరు, రాళ్లతో కొట్టి చంపటం వేరు. రెండవది సిలువ మీద చంపటం, సిలువ మీద చంపటం మనం చూస్తున్నాం. రోమా గవర్నమెంట్, రోమా ప్రభుత్వాన్ని బైబిల్ ఇనుముతో పోల్చబడ్డది. దానియేలు యొక్క ఆ దర్శనంలో రోమా ప్రభుత్వాన్ని నియంతృత్వ ప్రభుత్వం అంటాం, దాన్ని ఇనుముతో పోల్చాడు ఆయన. బంగారం వెండి ఇతరతో కాకుండా ఇనుముతో పోల్చాడు. అంత కఠినమైన శిక్షలు వారి చరిత్రలో విధించినట్లుగా మనం చూస్తాం. అందుకే ప్రారంభ క్రైస్తవ సంఘం ఎలా హింసలకుండా వెళ్ళింది అని చూస్తే యూట్యూబ్లో కూడా మంచి క్లిప్స్ ఉన్నాయి. వారంతా రోమా ప్రజలందరూ కూడా ఆ స్టేడియంలో వేడుకగా కూర్చొని ప్రభువు నమ్మిన క్రైస్తవులందరినీ ఆ స్టేడియం మధ్యలో నిలబెట్టి సింహాలను ఆ స్టేడియంలో వదిలిపెడితే సింహాలు బ్రతుకున్న పిల్లల్ని తల్లుల్ని అందరినీ ఒక్కొక్కరిని చీల్చుకుని చంపుతా ఉంటే తింటా ఉంటే వాళ్ళు ఆనందించేవారు. అలా చంపటం రోమా శిక్షలు ఒక శిక్షగా మనం చూస్తాం. చెట్లకు ఏలగట్టి ఎలుగుబంటులు వదులుతారు. చెట్ల పైన ఉన్న వాళ్ళని ఎగిరి ఎగిరి పట్టుకొని కిందకి లాగి ఏ పాటు కాపాడు విడదీసుకుని మనం తింటా ఉంటాయి. అది మరొక శిక్షగా మనం చూస్తాం. అలాగే సిలువ వేసిన తర్వాత సజీవంగా ఉండగానే వ్యక్తిని సిలువ వేసి తల మీద నుంచి తారు పోసి మంట పెడతారు. అంటే తారు త్వరగా త్వరగా మంట ఆగదు కాబట్టి రాత్రంతా కాలుతా ఉంటే అది వాళ్ళకి ల్యాంప్ లాంటిది అనమాట, నైట్ లైట్ లాంటిది. అంటే ఒక్కసారి చంపడం కాదు కానీ వారు విధించిన శిక్ష చూసిన తర్వాత జనమంతా భయపడాలి, ఇంకొకరు తప్పు చేయకూడదు. రోమా ప్రభుత్వం అంటే ప్రజల్లో తీవ్రమైన భయం ఉండాలన్న ప్రయత్నంతో అలాంటి శిక్షలు వారు చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే నూనెలో మనుషులు పడేయటం చూస్తాం. అలాగే ఒక శిక్ష సిలువకు వేయటం. సిలువ మరణం అన్నది ఎలా వస్తుంది అంటే ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సిలువ మరణం ఎలా వస్తుంది అంటే ఎక్కడ గాయాలుండో, ఒంటి మీద ఎక్కడ గాయాలుండో, కానీ కేవలం మనిషిని తీసుకువెళ్తారు, రెండు చేతుల్లో సీలలు వేస్తారు, కాళ్ళు కదలకుండా సీలేస్తారు, అంతే. ఒంటి మీద గాయాలు ఇంకెక్కడ ఉండవు, రెండు చేతుల్లో సీలు వేసి కాలుకు సీలు వేస్తారు. అలా సీలను వేసి మొరాను మీద లేకపోతే సిలువ కొయ్య మీద మనిషిని వేలాడదీసినప్పుడు మరణం తొందరగా రాదు. అయితే మరణం ఎలా సంభవిస్తుంది అంటే బాడీ అంతా సిలువ మీద వేలాడడం వల్ల ఆ బరువు ఊపిరితిత్తుల మీద పడటం ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులు బరువెక్కి ఊపిరాడిన పరిస్థితుల్లో ఊపిరితిత్తులు నొక్కుబడతా ఉన్నప్పుడు ఊపిరి తీర్చుకోవడానికి ఆ మనిషి చాలా ఇబ్బంది పడతా ఉంటాడు. ఆ ఊపిరి కోసం పైకి లేవాలంటే కాళ్ళ మీద లేవాలి, లేకపోతే చేతుల మీద బాడీని పైకి లేపుకుని ప్రయత్నం చేయాలి. కాళ్ళ మీద పైకి లేవడానికి ప్రయత్నం చేస్తే కాళ్ళలో ఉన్న ఆ శీల ఎముకలకు తగులుతూ చాలా వేదన పుట్టిస్తూ ఉంటుంది. చేతుల్లో ఉన్న ఆ శీలలకు బట్టి ఒకవేళ బాడీని పైకి లేపుకొని ప్రయత్నం చేస్తే ఆ శీలలకు ఆ మాంసానికి ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ పైకి లేవకపోతే సఫకేషన్ స్టార్ట్ అవుతుంది, ఊపిరితిత్తుల మీద బాడీ బరువు వచ్చి ఊపిరాడిన పరిస్థితుల్లో అలాంటి సంఘర్షణతో ఒక రాత్రులు కూడా ఆ సిలువ మీద వేదన పడతా ఉంటారు. అయితే యూదుల ఆచారం ప్రకారంగా ఉదయం సిలువేస్తే చీకటి పడుతున్న సమయంలో ఇంకా రాత్రి సమయాల్లో శవాన్ని ఉంచకూడదు కాబట్టి సాయంత్రం దాకా ఉదయం సిలువేస్తారు, సాయంత్రం దాకా చిత్రవద అనుభవించిన తర్వాత చంపడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా సిలువలో ఊపిరి ఆడకపోవటం తోటి చాలా చాలా విపరీతమైన వేదంతో మరణం పొందాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క కేసులోకి మనం వస్తే ఆయన సిలువ వేయడానికి ముందు 39 కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. రోమీయులు వాడే కొరడాలకి ఆ కొరడా చివర ఒక తాడుగా కాకుండా గుచ్చుగా ఉంటుంది. కింద మొసం దగ్గర చాలా తాళ్ళు ఉంటాయి, ప్రతి తాడుకి చివర ఒక ఇనుప కొంకి ఉంటుంది. దాన్ని ఒకవేళ ఆ కొరడా పట్టుకొని ఒక చెక్క టేబుల్ మీద మనం బలంగా కొడితే ఆ కొరడా చివర ఉన్న ప్రతి కొంకి కూడా చెక్క టేబుల్ గుచ్చిపోతాయి. అలాంటి కొరడా దెబ్బలు 39 కొట్టేసరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపంతా చీల్చబడి దాన్ని నాగటి చాలు వలె కీర్తన గ్రంథం 129 కీర్తన 3 వచనంలో ఆయన శ్రమల కోసం మాట్లాడుతూ ఒక పద ప్రయోగం చేశాడు. అక్కడ 129 కీర్తన మూడో వచనాన్ని చూడాలి. 129:3 ఇలా రాయబడింది, ఆ దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఆ మాట మీకు అర్థమైంది లేదు. పొలంలో దున్నటం మనకు తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభు పొలం దున్నినప్పుడే దున్నేశారట. వారు చాళ్ళను పొడవుగా చేసిరి. నీరు పారాలంటే ఆ దున్నినప్పుడు చాళ్ళు వస్తాయి కదా, అలా యేసుక్రీస్తు ప్రభు వీపంతా కూడా చీల్చబడిపోయింది, దున్నబడింది. ఆ 39 కొరడాడెబ్బలు కొట్టడం వల్ల వీపంతా విపరీతంగా చీల్చబడి ఎముకలు బయటికి కనబడి మాంసం ఏలాడే పరిస్థితి. ఇప్పుడు ఆయన తీసుకెళ్లి సిలువ వేసినప్పుడు వెనకాల వీపంతా చిట్లు పోయింది కాబట్టి ఆ రోజంతా ఆ వీపుకి ఆ చెక్క తగులుకొని విపరీతమైన వేదన రాపిడి పైకి లెగుద్దామని పనిచేస్తున్నప్పుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనకాల వీపు చిట్లు పోవడం వల్ల అది ఆ చెక్కకు తగిలితే తట్టుకోలేనంత బాధ. తల మీద ముండ్ల కిరీటం ఉంది, ఒళ్ళంతా రక్తం కారత ఉంది, మండు టెండలో ఆయన ఉండిపోయాడు. ఎండకి ప్రతి కాయంలో నుంచి మంట పొట్టడం, నొప్పి కలగటం అన్నది మనం చూస్తాం. కాబట్టి సిలువ మరణం అన్నది గాయపరచడం వల్ల సంభవించేది కాదు, కానీ మనిషి ఆ కొయ్య మీద విలవల్లాడుతూ ఊపిరాడక పైకి లేవడానికి ప్రయత్నం చేసి లెగుస్తున్న ప్రతిసారి కాళ్ళల్లోని చేతుల్లో ఉన్న శీలల వల్ల ఎముకలకి మాంసానికి తగలడం వల్ల విపరీతమైన వేదన రావడం వల్ల చాలా సంఘర్షణకు గురయ్యి చివరికి మరణించాల్సిన పరిస్థితి. అది సిలువ మరణం. ఆ సిలువ మరణాన్ని మన ప్రభు పొందుకున్నాడు అన్న సత్యం మనకు తెలుసు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన ఎందుకు సిలువ మరణం పొందాడు, ఆయన ఎందుకు సిలువ వేశారు. సహజంగా సిలువ ఎవరిని వేస్తారు, సిలువ ఎవరిని వేస్తారు, నేరం చేసిన వారిని సిలువ వేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఏమైనా నేరం చేశాడంటే సిలువ వేయడానికి అధికారం కలిగిన పొంతు పిలాతే అంటాడు, ఈయనందు నాకే నేరం కనబడడం లేదు, ఈయనందు నాకు ఏ దోషం కనబడడం లేదు అని ఒక రోమా గవర్నర్ విచారణ చేసిన తర్వాత ఈయనలో తప్పు లేదని చెప్పి ఆయన వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ జనసమూహం ప్రధాన యాజకులు, పరిసయులు, సద్దూకయులు వీరంతా కూడా కేకలు వేశారు, ఆయన సిలువేము సిలువేము సిలువేము. బైబిల్ చెప్పేది వారి కేకలు గెలిచాయి, పొంతి పిలాత్ అధికారం ముందు వారి కేకలు గెలిచాయి. అంటే ఈ లోకం యేసుక్రీస్తు ప్రభువుని ఎట్లా సన్మానించింది అని చూస్తే, ఆయన పుట్టినప్పుడు కనీసం ఆయనకి చిన్నపిల్లవాడు కదా, బాలింత మరియ బాలింత తల్లి పుట్టినప్పుడు ఆయన్ని పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క తలుపు కూడా తెరవబడలేదు. బైబిల్ చెప్పే సత్యం, ఒక్క తలుపు కూడా ఆయనకి తెరవకపోతే ఆ బాలుని తీసుకెళ్లి పశువుల తొట్టులో పడుకోబెట్టారు. ఒకసారి ఊహించుకోవాలి ఎలా ఉంటుందో, పశువుల తొట్టులో పడుకోవటం. ఇంట్లో తలుపు లేకుండా దోమలు మెస్ పెట్టుకోకపోతేనే మనం తట్టుకోలేము. అది ప్రయత్నమైన దోమలు, పేడ వాసన, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటాయి మేకలు గొర్రెలు అరుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్థలం దొరకక పశువుల తొట్టులో పడుకోబెడితే అంత గొప్పగా సన్మానించింది ఈ లోకం ఆయన్ని. ఆ సన్మానం తాగలేదు, కనీసం 2 సంవత్సరాల వయసు నిండే లోపు హేరోదు ప్రయత్నం చేశాడు. బెత్తలహేము దాని సకల ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు. చంపుతున్నాడని చెప్పి తప్పించుకొని పారిపోవడానికి ఆ బాలింతను తీసుకొని ప్రభువుని తీసుకొని యోసేపు ఐగుప్తుకు పారిపోయాడు, కాని దేశానికి పోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి. అట్లా యేసుక్రీస్తు ప్రభువు మీద ఎన్నో నేరారోపణలు చేస్తూ ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేశారు, పళ్ళు నురుముతూ ఉన్నారు. చివరికి ఆయనకి సన్మానం ఎంత గొప్ప సన్మానం చేశారంటే, ఆయన్ని సిలువ మీద చంపేదాకా ఈ లోకం నిద్రపోలేదు, నిద్రపోలేదు. అది బైబిల్ చెప్పే సత్యం. కారణం ఏమై ఉంటుందంటే, దేవుడు లోకానికి కన్నులను మరుగు చేశాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోకి పంపుతున్నప్పుడు ఈ లోకానికి ఆయన యేసు ఎవరో అన్న దాన్ని తెలియకుండా మర్మంగానే ఉంచేశాడు. కారణం ఏంటంటే ఆయన మెస్సయ్య కాదా అన్నది పెద్ద సంఘర్షణ. ఒకవేళ ఆయన మెస్సయ్య అయితే, ఆయన ప్రూవ్ అవుతే, ఆయన్ని ప్రభువుగా అంగీకరించి ఆయనకు అధికారం అప్పగించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరగాల్సిన గొప్ప కార్యం ఉంది కాబట్టి, సిలువ కార్యం ఉంది కాబట్టి వివాదాస్పదమైన గుర్తుగానే ఆయన ఉండిపోయాడు. వివాదాస్పదమైన గుర్తుగానే ఆయన ఉండిపోయాడు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఘోరంగా చంపారో, ఏ ప్రభుత్వం అయితే యేసుక్రీస్తుని సిలువ మీద చంపేదాకా నిద్రపోలేదో, ఏ యూదులైతే యేసుక్రీస్తు ప్రభు అంతు చూడడానికి ప్రయత్నం చేశారో, చరిత్రలో క్రైస్తవులుగా మారిన మొదటి జనాంగం యూదా జనాంగం. అపొస్తలుల కార్య 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినమందు సకల ప్రాంతాల నుంచి యూదులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతుర్ని నింపి పేతురు ద్వారా మాట్లాడిచ్చినప్పుడు 3,000 మంది హృదయంలో నొచ్చుకున్నారు. 3,000 మంది హృదయంలో నొచ్చుకున్నారు. అందుకే 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో దాని గురించిన ఒక్క మాట ఎలా అంటాడు, 2వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, అక్రమార్కుల చేత సిలువ వేయించి చంపితిరి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం. లోక కళ్యాణార్థమై యేసుక్రీస్తు ప్రభు జరిగించాల్సిన గొప్ప యాగం, గొప్ప యాగం. లోక కళ్యాణం కొరకు దేవాది దేవుడు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి మానవ పాపాలకు పరిహారం చేయడానికి, పాపాలకు వచ్చే శిక్ష అంతటిని ఆయన భరించడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరు అర్థం కాకుండా మర్మంగానే లోకానికి ఉంచాడు, మర్మంగానే అని ఉన్నాడు. కాబట్టి ఆ మాట విన్నప్పుడు వారు ఒక్కసారి లేఖనాలను పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన సత్యాన్ని బట్టి ఆ యూదులు ఎవరైతే ఆయన చంపమని కేకలు వేశారో, ఆ యూదులే చరిత్రలో మొట్టమొదటి క్రైస్తవులుగా మారిపోయినట్లుగా ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి 41వ వచనంలో ఇంచుమించు 3,000 మంది ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆయన రక్షించబడినట్లుగా బాప్తిష్ని తీసుకున్నట్లుగా మనం ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలం. 2వది, ఏ గవర్నమెంట్ అయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయడానికి అధికారం కలిగి అధికారాన్ని వాడుకుందో అదే గవర్నమెంట్ రోమన్ గవర్నమెంట్, ప్రపంచ చరిత్రలో మొట్టమొదట అఫీషియల్ క్రిస్టియన్ కంట్రీగా డిక్లేర్ చేసుకున్నది రోమన్ గవర్నమెంటే. మళ్ళా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన జనాంగం, సిలువ వేయడానికి కారణమై నేరారోపణ చేసిన జనాంగం యూదా జనాంగం. మొట్టమొదటి క్రైస్తవులుగా మారింది కూడా యూదులే. యేసుక్రీస్తు ప్రభువుని అధికారాన్ని బట్టి సిలువ వేసిన మొదటి ప్రభుత్వం రోమా ప్రభుత్వం, చరిత్రలో మొట్టమొదటి క్రైస్తవులుగా మారి ప్రకటించుకున్న ప్రభుత్వం కూడా రోమా ప్రభుత్వమే. సిలువ వేశారు, చంపారు, హింసించారు, కానీ దేవుడు జరిగించాలనుకున్న కార్యం జరిగే వరకు వారికి యేసు ఎవరో అర్థం కాకుండా సీక్రెట్ గానే ఉంచాడు. ఆ కార్యం జరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఈయన మానవుడు కాదు, దేవుడు. వారి కళ్ళ ముందు సమాధి చేశారు, సమాధికి ముద్ర వేశారు, కాపలాదారులు పెట్టారు. ఎందుకంటే ఒక అపోహ ఉంది, ఈయన చనిపోయాడు కదా తిరిగి లెగిస్తాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది, కాబట్టి తిరిగి లేచినట్లుగా ఏమైనా కల్పిస్తారేమో అని వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని అన్ని ప్రయత్నాలు చేస్తే దేవుడు ఆ సమాధిలో ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదని ప్రూవ్ చేయడానికి ఆ సమాధి రాయి దొల్లిపోయింది, రాజముద్ర విడిపోయింది, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు, ఆ సమాధిలో శరీరం లేదు, మృతదేహం లేదు. అంతేకాదు 40 దినాలు ఆయన కనబడ్డాడు లోకానికి, 40 డేస్ 40 దినాలు కనబడ్డాడు. అనేక ప్రమాణాలు చూపించాడు. అందుకే ఈ అపొస్తల కార్యాల గ్రంథం మొదట వచనం ఎలా రాయబడుతుంది అంటే ప్రారంభ వచనాల్లో ఎలా ఉంది, మూడవచనం, మొదటి అధ్యాయం మూడవచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారు కగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి, ప్రమాణములు అన్నప్పుడు పుట్టినోట్లో రుజువులు, రుజువులు అని రాయబడింది, అనేక రుజువులు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. అక్కడ చరిత్ర మారిపోయింది. మానవ చరిత్ర ప్రారంభమైన మొదలుకొని ఇప్పుడు దాకా మనుషులందరూ గోతులోకి వెళ్ళిపోతున్నారు, సమాధిలోకి వెళ్ళిపోతున్నారు, చాప్టర్ క్లోజ్. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు సమాధి ఏంటంటే తెరవబడింది, మృతదేహం సజీవంగా లేచింది, మహిమ శరీరాన్ని ధరించుకున్నది కనబడుతుంది. ఆయన మనుషులందరికీ ఏం చెప్తున్నారంటే మరణము మనిషికి ముగింపు కాదు, మరణంతో మానవ జీవితం ముగించబడడం లేదు, మరణం తర్వాత గొప్ప జీవితం ఉంది, ఆ గొప్ప జీవితంలోకి వెళ్ళాలంటే నేనొక్కడనే మార్గం, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరక్షన్, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచి కనబడ్డాడో అప్పుడు దాకా పిరుకోలు, 12 మంది అపొస్తలులు గొప్ప పిరుకోలు, మాటలు మాత్రం బడాయి మాటలు, అన్ని మాటలు కాదు, చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పారు. ఆయన పట్టుకునేసరికి అందరూ పరారు, ఒక్క నిలబడలా. చివరికి యేసును ప్రేమించిన యోహాను మాత్రమే వచ్చి ప్రభు దగ్గర కనబడతాడు. అంత పిరుకోలుగా ఉన్న వాళ్ళు ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధానాన్ని చూసిన తర్వాత, అబ్బా ఎంత గొప్ప ధైర్యం వచ్చిందంటే, ఒక్కొక్కరిని చంపుతా ఉన్నా సరే, చచ్చిపోతామని తెలిసినా సరే ఆగిపోలేదు. అలా 12 మంది అపొస్తలుల్లో ఒక అపొస్తలుడు బర్తలోమయ్య ఆఫ్రికా ఖండానికి వెళ్తే బ్రతికుండగానే చర్మం ఒలిచేశారు, పేతుర్ని తలకిందుడిగా సిలువ వేసేశారు, యాకోబుని చిరచ్ఛేదనం చేసేశారు, తోమా భారతదేశానికి వస్తే భారతదేశంలో ఆయన్ని పొడిచి చంపారు, హతసాక్షి అయ్యాడు. ఎందుకు వాళ్ళకి అంత తెగింపు వచ్చింది, ఎందుకు వారు అంత ధైర్యం పుంజుకున్నారు, ఎందుకు వారు అంత గొప్ప సువార్త చేశారంటే, వాళ్ళకి ఏమర్థమైందంటే చచ్చేది చచ్చేదే, ఈరోజు అన్నది వస్తాము, రేపన్నది వస్తాం, కానీ ప్రభు కోసం చనిపోతే గొప్ప లాభం, పునరుద్ధానం, నిత్య జీవం అన్న సత్యం అర్థమైన తర్వాత వారు చావుని నష్టంగా ఎంచుకోలేదు, కానీ చావుని గొప్ప లాభంగా ఎంచుకున్నారు. అందుకే సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి, నేను చాలాసార్లు ఇలా అనుకునేవాడిని, ఏంటి సహజంగా దేవుళ్ళందరూ కూడా రాజుల్లో కనబడుతున్నారు, కిరీటాలు ఉన్నాయి, బంగారు కిరీటం ఉంది, బంగారు వడ్డాణాలు ఉన్నాయి, బంగారు గద ఉంది, చాలా బాగా రాజులందరూ కనబడుతుంటే ఈయనేంటి ఒంటి మీద కనీసం బట్టలు కూడా లేవు, అంత దినాతి దీనంగా చనిపోయాడు, ఏమి చేయలేదు, నిస్సహాయుడిగా ఉన్నాడు, ఈయన ఎట్లా దేవుడు అయ్యాడు, ఈయన ఎందుకు లోకం దేవుడు అంటుంది అని చెప్పి నేను ఆశ్చర్యపడ్డేవాడిని. అది సిలువ శక్తి, అది సిలువ శక్తి. ఆయన చేసిన తప్పుకు ఆయన శిక్ష అనుభవించడం లేదు, కానీ మనందరు చేసిన తప్పులకి ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. ఆయన చేతుల్లో ఎందుకు శీలలు వేయబడ్డాయంటే, నీ నా చేతులు చేసిన పాపపు క్రియలకు, మళ్ళా చెప్తున్నాను, చట్టం దృష్టిలో ప్రతి నేరం శిక్ష పొందాల్సిందే, శిక్షింపబడాల్సిందే, ప్రతి నేరస్తుడికి ఏదో ఒక శిక్ష పడాల్సిందే, చట్టం డిఫైన్ చేసింది. కాబట్టి చట్టం ఏమంటుందంటే నేరానికి ప్రాయశ్చిత్తం శిక్ష పొందాల్సిందే అంటది. అలాగే బైబిల్ చెప్పేది ఏంటంటే పాపానికి శిక్ష పడాల్సిందే, ప్రతి పాపానికి శిక్ష పడాల్సిందే. మనందరి పక్షంగా ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ కార్యం చేస్తున్నప్పుడు, నీ నా చేతులు చేసిన ప్రతి తప్పిదానికి, నీ నా చేతులు చేసిన ప్రతి పాపానికి శిక్ష పడాలి కదా, ఎంత శిక్షింపబడితే ఈ పాపం పోద్దంటే, శీలలు వేసి ఉదయం వేలాడితే సాయంత్రం దాకా ఆ ఇనుప మేకులు చీల్స్తూ ఉంటే ఆ వేదన వల్ల ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం. ఆయన కాళ్ళల్లోకి ఎందుకు శీలలు కొట్టబడ్డాయంటే, నేను ఆ కాళ్ళు నడిచిన తప్పుడు మార్గాలు, మన సంచరించిన తప్పుడు మార్గాలు, తప్పుడు అడుగులు, వాటన్నిటికి శిక్ష పడాలి. కాబట్టి నీ నా కాలు పక్షంగా ఆయన కాళ్ళు వచ్చాయి, నీకు నాకు కొట్టాల్సిన శీల ఆయన కాళ్ళలో గుచ్చుకుంది, ఆయన వేధిస్తా ఉంది. ఆయన వీపంతా ఎందుకు జల్లెళ్ళ మారిపోయింది, ఎందుకు అలా మారిపోయిందంటే నీ నా పాపపు పడకలు, ఆ శరీర కోరికలు, శరీర ఆశలు, వాటన్నిటికి శిక్ష పడాల్సిందేగా. నీ నా పక్షంగా ఆయన శరీరం వేధించబడతా ఉంది, ఆయన తల మీద ముండ్ల కిరీటం మన పాపపు యోచనలకు, ఆలోచనలకు, తలంపులకు, మన ప్లాన్లకి రావాల్సిన శిక్ష ఆయన తల మీదకి వచ్చింది. మనం పొందాల్సిన మరణం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయనకున్న గొప్ప అధికారాన్ని బట్టి మరణం ఆయన్ని మింగలేదు, కానీ మరణాన్ని ఆయన మింగాడు, మరణాన్ని ఆయన మింగాడు, మరణాన్ని ఆయన కొట్టివేశాడు, మరణం ఆయన ముందు ఓడిపోయింది. అందుకే ఇది అపొస్తలుల కార్యాల గ్రంథం 2:24 ఇలా అన్నాడు. 24 మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము, మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. 32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. కాబట్టి ఆ సిలువ మరణం దగ్గరకు వచ్చినప్పుడు మనకు అర్థం కావాల్సింది, అది మనం ఏడుస్తా కూర్చునే సందర్భం కాదు, లేకపోతే అయ్యో పాపం అని చెప్పి నోరు మీద వేలేసుకునే సందర్భం కాదు, కానీ లోకాన్ని రక్షించడానికి దేవాది దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చి మానవులందరి మీదకు వస్తున్న గొప్ప ఉగ్రత, దైవోగ్రత, దేవుని ఉగ్రత నుంచి మానవులను తప్పించడానికి, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, మరణపు సంఖ్యలను పెంచడానికి, మరణ భయం తొలగించడానికి ఆయన సిలువ దారిగా ఈ లోకంలో కనబడతా ఉన్నాడు, ఈ లోకంలో కనబడుతున్నాడు. హాలీవుడ్లో ఒక ఫేమస్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన చాలా మంచి సినిమాలు తీసి చాలా పేరు గణించాడు. 1995 బ్రేవ్ హార్ట్ అని చెప్పి ఒక మూవీ తీశాడు, కోట్లు కుమ్మరించింది ఆ మూవీ ఆయనకి, బాగా డబ్బులు సంపాదించాడు. తర్వాత కాలంలో ఏమవుద్ది, ముందొకసారి విక్టరీ వస్తుంది, విజయం వస్తుంది, తర్వాత ఎలాగా ఆటుపోట్లు ఉంటాయి, ఏమైందో కానీ చివరికి ఆయన ఒక డెసిషన్కి వచ్చాడు. జీవితం అంటే విరక్తి వచ్చింది, జీవితం అంటే ఆయనకి నిరాశ వచ్చింది. ఒకరోజు ఒక లాడ్జ్లోకి వెళ్ళి చనిపోదామని చెప్పి డిసైడ్ అయ్యాడు. లాడ్జ్లో కూర్చున్నాడు, తినడానికి కావలసినంత తెప్పించుకున్నాడు, తిన్నాడు, తాగాలనిపించింది తాగాడు. ఇక మరుక్షణం ఆయన సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతున్న సమయంలో అదే లాడ్జ్ రూమ్లో ఒక బైబిల్ ఉంది. చనిపోయే ముందు ఆయనకు తలంపు వచ్చింది, ఎలాగ చనిపోతున్నాను కదా, క్రైస్తవుడే కదా, క్రైస్తవం కోసం విన్నాను కదా, ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం అనిపించి యోహాన్ సువార్త 18 స్టార్ట్ చేశాడు. 18:19, 20:21, 21 ఈ 4 4 ఏం చెప్తారంటే ఆయన శ్రమలు, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం. ఆ 4 4 ఈ 4 సంఘటనలు చూసిన తర్వాత మరలా వెనక్కి వచ్చాడట. 18 చదవడం స్టార్ట్ చేశాడు. 19, 20, 21 పదే పదే చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు అనిపించింది అబ్బా జీవితంలో ఏమీ లేదనుకుంటే ఇంతకు మించిన గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి నా ప్రభువు నా పక్షంగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువు పొందాడు, ఆయన సిలువు ద్వారా నాకు మరణాన్ని తప్పించాడు, ఆయన నాకు గొప్ప ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిలువు ఎక్కినప్పుడు నేనెందుకు ఈ జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకోవాలని చెప్పి సూసైడ్ చేసుకుందామన్న ప్రయత్నాన్ని మానేసి ఆ లోకానికి ఆ సిలువ యొక్క త్యాగాన్ని, విజయాన్ని చెప్పడానికి ఒక సినిమా తీశాడు. ఆ సినిమా పేరు ది ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. ఆ డైరెక్టర్ పేరు మెల్ గిబ్సన్. మీరు నెట్లో చూడొచ్చు. ఆ మూవీ ఎంతగా అనేక హృదయాలను కదిలించిందంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి శ్రమ గుండా వెళ్ళాడో, ఎలాంటి వేదన పొందాడో ఆయన కళ్ళకు కట్టినట్లుగా చూపడానికి ప్రయత్నం చేశాడు. ఆయన సిలువ మరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపడానికి ప్రయత్నం చేశాడు. ఆ మూవీ వచ్చిన తర్వాత ఆయన ఎంతో టార్గెట్ చేశారు యూదులు, మేము అంత ఘోరంగా ఆయన హింసించలేదు, మమ్మల్ని చాలా ఘోరంగా ఆయన చూపించడం వీలని చెప్పి చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ ఆయన మాత్రం యేసుక్రీస్తు ప్రభు సిలువ శ్రమలు ఎంత ఘోరమైనవో, ఆయన శ్రమ ద్వారా ఆయన ఎంత గొప్ప విజయాన్ని పొందాడు, ఆయన తనంతట తానే ఎలాగా మరణానికి అప్పగించుకున్నాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 18:18 ఇలా రాయబడుతుంది. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 18:18 రాయబడింది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనం. మన భక్తి ఎలా ఉంటుందంటే ఇది పెద్ద పిచ్చిలా ఉంటుంది, పెద్ద పిచ్చిలా ఉంటుంది. బ్రతకడం చేత కాదు, వీళ్ళకి మాట్లాడితే అది పాపం ఇది పాపం అది తప్పు ఇది తప్పు ఏది చేయకూడదు మడిగట్టుకుని కూర్చోవాలని చెప్తారని చెప్పి సిలువను గుర్చిన వార్త యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం లోకానికి పెద్ద వెర్రిగా ఉంటుంది. కానీ మనకైతే రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి, సిలువ దేవుని శక్తి. ఆ సిలువ అనేక జీవితాలను మార్చింది. ఆ సిలువ ఈ లోకం మీదకి రాబోతున్న దేవుని ఉగ్రతను తప్పించింది. ఆ సిలువ మరణాన్ని జయించింది. ఆ సిలువ పాపాత్ముణ్ణి పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది. అది దేవుని శక్తి అన్న సత్యాన్ని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒక మాట చూపించే సమయం అవుతుంది, నేను ముగిస్తాను. యోహాను సువార్త 10:15 నుంచి కొన్ని మాటలు మనం చూడాలి. యోహాను సువార్త 15:15 ఎలా ఉంది, ప్రారంభంలో నేను గొర్రెల మంచి కాపర్ని అన్నాడు. 15 చివరిలో గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. ఎందుకోసం ఆయన మరణించాడు అంటే గొర్రెలు అనగా మానవుల కోసం మానవ కళ్యాణార్థమై నా ప్రాణాన్ని పెడుతున్నాను అంటాడు ఆయన. 17 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. అబ్బా, ఆయనకున్న అధికారం ఏంటంటే మనలో ఎవ్వరికి మన మరణం మీద అధికారం లేదు, మన ప్రాణం మీద అధికారం లేదు. కానీ మన ప్రభు కేవలం మానవ మాత్రుడు కాదు, ఆయన దేవుడు కనుక ఆయన అంటున్నాడు, నా ప్రాణం నేను పెట్టాలంటే పెట్టగలను, నేను తీసుకోవాలంటే తీసుకోగలను, మరలా నా ప్రాణం నేను తీసుకున్నట్లుగా పునరుద్ధానం అవునట్లుగా నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. 18 ఎవడును నా ప్రాణం తీసుకునడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినను. కాబట్టి ఆయన నిస్సహాయుడిగా ఉన్నాడు. ఆయన ఏదో రోమా ప్రభుత్వం పట్టేసుకుంది, ఆయన ఏదో సిలువేసేసింది, ఆయన ఏమి చేయలేకపోయాడు, ఆయన తప్పించుకోలేకపోయాడు, అయ్యో ఎంత ఘోరమో అనుకోవడానికి లేదు. కానీ మనం బాధపడాల్సింది, మనం ఏడవలసింది, మనం దుఃఖించాల్సింది మన పాపాలు ఆయన్ని తనంతట తాను తన ప్రాణం బలిగా పెట్టడానికి కారణమయ్యాయి. ఆయన ప్రాణం పెట్టకపోతే నీకు నాకు మోక్షం లేదు, నీకు నాకు విడుదల లేదు, నీకు నాకు జీవం లేదు. నీకు నాకు జీవాన్ని ఇవ్వడానికి, నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన సిలువ మరణాన్ని పొందవలసి వచ్చింది. ఆ సిలువ ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా నీకోసం నువ్వు బ్రతకడానికి హక్కు లేదు నీకు. ఈ మాట గమనించాలి, నిన్ను నన్ను ఒకరు కొనుక్కున్నారు. నిన్ను నన్ను ఎంత కొనుక్కున్నారు, కాస్ట్ ఎంత, నా రేట్ ఎంత అని అడిగితే అమూల్యమైన రక్తం, వెలకట్టలేని రక్తం, వెలకట్టలేని ప్రాణం. దేవుడు తన ప్రాణం ఇచ్చి కొన్నాడు అంతే. నువ్వు నేను అమ్ముడు అయిపోయాం, నీకు నాకు హక్కులు లేవు, నీకు నాకు సొంత ఇష్టాలు లేవు, నీకు నాకు వేరొక మార్గం లేదు. ఎవరు నిన్ను కొనుక్కున్నారో, ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారో, ఎవరు నీ కోసం బలి అయిపోయారో, ఆయన కోసం బ్రతకడమే మనం ఆయన మన నుంచి ఆయన కోరుతుంది. మనం ఆయన ఆరాధన చేయాల్సిన విధానం కూడా అదే. గమనిద్దాం, ప్రభు కోసం మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఆ గొప్ప త్యాగాన్ని స్మరణకు తెచ్చుకొని ఆయన నిండు హృదయాలతో ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం.